నవంబర్ 1 నుంచి మనం కుండలిని జాగరణ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మనం కుండలిని జాగరణ అనేది భారతదేశానికి మిగతా దేశాలకి మధ్య ఉన్నటువంటి తేడా. కుండలిని జాగరణ గురించి విశేషాలు ఏమైనా కావాలి అనుకుంటే, ఏదైనా తెలియాలి అనుకుంటే భారతదేశంలోనే తిరుగుతాయి. కుండలిని జాగరణ యొక్క పరాకాష్ఠే వేదాలు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంతవరకు మనం చేసినది ఆధ్యాత్మిక పేరుతో చలామణి అవుతున్నది కేవలము హస్క్ లాంటిది, ధాన్యం మీద ఉండేటువంటి పుట్టు లాంటిది, దాన్ని తీసి మనం పక్కన పడిస్తూ ఉంటాం. అసలైనది, అసలైన విద్య, దాన్ని శ్రీవిద్య అని కూడా అంటూ ఉంటాం మనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విద్య. ఇది మానవ జాతిని మిగతా జంతు సముదాయంతో వేరు చేస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్, మనిషి కూడా ఒక జంతువే. ప్రస్తుతం మన జీవితం జంతువుల స్థాయిలోనే ఉంది. ఒక ఆధ్యాత్మిక స్థాయిలో మనం ఎవరు జీవించడం లేదు. ఆధ్యాత్మిక స్థాయిలో జీవించినటువంటి వ్యక్తుల పేర్లే అధిక ప్రచారంగా ఉండి మనకి గౌరవనీయంగా ఉంటున్నాయి. ఓ ప్లాటో, ఓ అరిస్టాటిల్, ఓ సాక్రటీస్, ఓ జ్ఞానేశ్వరు, ఓ మీరాబాయి, ఓ సత్తుబాయి, ఓ తుకారాము, ఓ క్రైస్ట్, ఓ మహమ్మద్, ఓ బుద్ధుడు, ఇవంతా కూడా కుండలిని జాగృతమైనటువంటి వ్యక్తులు. మిగతా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత రాజ్యాధినేతలైనా, వాళ్ళు ఏ స్థాయిలో భౌతిక జగత్తులు జీవించి ఉన్నప్పటికీ కూడా వాల్యూలెస్. మన మానవ జాతి దృష్టిలో మనం గుర్తుంచుకోవటం లేదు వాళ్ళు. మనం వీళ్ళనే గుర్తుంచుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఎంత ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, గుర్తులేదు. అక్కడికి రైదాస్ పేరు వినుంటారు మీరు. రాజస్థాన్లో మీరాబాయికి గురువు ఆయన, చుట్టూ గుట్టేవాడు మీరాబాయి. యువరాణి ఆ దేశానికి, ఆ రాజ్యానికి రాజు యొక్క భార్య, ఆవిడికి చెప్పులు కుట్టేవాడు గురువు. అతను ఎలాంటివాడు, చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. కాశీయాత్రకు బయలుదేరారు. పూర్వకాలంలో రాజస్థాన్ నుంచి బనారస్కి రావాలి అంటే, కాశీయాత్రకి రావాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంతా వాడు అప్పచెప్పేసి బయలుదేరేవాడు. తిరిగి వస్తే తిరిగి రావడం, తిరిగి రాకపోతే అంతే కదా. అందుకని సంతర్పణ. తిరిగి వస్తే అది పెద్ద ఆనందదాయకమైనటువంటి సంఘటన అనమాట. కాశీకి వెళ్ళిన వాడు తిరిగి రాడు. కాశీకి వెళ్ళినా కాశీకి వెళ్ళినా ఒకటే అనేవారు. అలాంటి రోజుల్లో మహాభక్తుడు రైతాస్ చెప్పులు కుట్టుకుంటూ ఉండేవారు. కొంతమంది కాశీయాత్రకు బయలుదేరి నువ్వు కూడా వస్తావా అని అడిగారు. కాశీయాత్రకు బయలుదేరాలి అంటే చాలా ప్రిపరేషన్స్ కావాలి కదా. 5-6 నెలలు ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాడు. పని కూడా వస్తాను అన్నాడు. చివరి రోజు ఇంకా రేపు బయలుదేరాలి రానన్నాడు రైతాస్. కారణం ఏంటి అంటే, తను ఎవరు ఎంతమంది చెప్పుల జత కుట్టాలి అని ఆర్డర్స్ తీసుకుని ఉన్నాడో అది పూర్తి చేయలేకపోయాడు. ఆ టైంకి చేయవచ్చు కదా. అందులో రైదాస్ లాంటి వాడు పెర్మిషన్ అడిగితే అప్పుడున్న అప్పటికే అతను చాలా గొప్ప భక్తుడు, మీరాబాయికి గురువు అని తెలుసు అందరికీ. అక్బర్ కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన్ని. అంచేత చెప్పుల చేత కుట్టి జీవించాలనేటువంటి పరిస్థితి అతనికి లేదు. లేదా నేను ఇలా కాశీయాత్ర వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చాక మీ చెప్పుల చేత కుట్టిస్తాను అంటే ఒప్పుకుని ఉండేవాళ్ళు అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు అప్పుడు ఏం జరిగిందో, కానీ వెళ్ళలేదు. సరే అందరూ మేము చాలా గొప్పవాడు, ఇంకా రావటం లేదు కాశీయాత్రకి. సరే కానీ చాలా అహంకారంగా పెట్టి అయితే మేము వెళ్తాం, ఏం చేయాలి అంటే నేను ఒక నాణ్యం ఇస్తున్నాను. ఆ రోజుల్లో చలామణి అయినటువంటి చిన్న నాణ్యం, చెప్పులు కుట్టేవాడు ఎంత నాణ్యం ఇస్తాడు, నాణ్యం ఇచ్చి తనలో ఇచ్చేయండి అని వెళ్ళారు. అందరూ స్నానం చేశారు, బయటకు వచ్చేశారు. ఇంకా వెనక్కి తిరిగి వచ్చిస్తూ ఉంటే అన్ని మనం సరిగ్గా చూసుకున్నావా లేదా అంటే రైతాస్ ఇచ్చినటువంటి నాణ్యం వాళ్ళకి గుర్తొచ్చింది. వెళ్ళేవాళ్ళు గంగలో, వచ్చిస్తున్నారు. కొంచెం దూరం వచ్చిస్తే బద్దకం వేసేవాళ్ళు. అటువైపు నుంచి విసిరేశారు గంగలోకి ఆ నాణ్యాన్ని. ఓ బంగారపు చెయ్యి వచ్చి సర్వాలంకృతమైనటువంటి అన్ని రకాల రతమాణిక్యాలతో అలంకృతమైన ఆమె చెయ్యి ఉంచి దాన్ని స్వీకరించింది. అందరూ చూశారు ఘాట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఏంటి అక్కడి నుంచి సరే దానికి మనకి అనవసరం అది. కానీ ఇది ఇది కుండలిని జాగృతమైనటువంటి వ్యక్తులు భగవంతుడికి ఏదైనా ఇస్తే అది మాత్రమే స్వీకరించబడుతుంది. మనం పెట్టేటటువంటి ప్రసాదాలు భగవంతుడు స్వీకరించడు. భగవంతుడికి అనవసరం మనం పెట్టేటటువంటి ప్రసాదాలు. పెట్టామో అనుకుని మనం విలవేయగలమే తప్ప భగవంతుడికి అక్కర్లే. అది భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. భగవంతుడు మనం ఇచ్చేటటువంటి ప్రసాదాలు స్వీకరిస్తున్నాడా లేదా అది తను స్వీకరించాడు అని తెలియజేయడానికి కావలసిన మెథడ్స్ ఉన్నాయి. భగవంతుడికి తెలియజేయడానికి మనం ఊహించక్కర్లేదు. కావలసిన నిదర్శనాలు చూపిస్తాడు ఆయన. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, కుండలిని శక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోండి. దాని మీద సమ్యక్ అవగాహన లేకపోతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సాధనలు మళ్ళా మామూలు సాధనలు అయిపోతాయి. పెన్ను అదే, ఇంకా అదే, కాగితం అదే, దాని మీద చిన్నపిల్లలు పిచ్చిగీత రాస్తారు. కానీ ఓ మహాపండితుడు పద్యాలు రాసిస్తాడు, ప్రపంచానికి మరుపు రాని సందేశం ఆ కాగితం పిల్లలతో ఇస్తాడు. సాధనలివే. ఫోటో క్లాసులో ఆధ్యాత్మిక యొక్క మొదటి మెట్టులో కూడా చేసే సాధనలివే, చివరి మెట్టులో కూడా చేసేటటువంటి సాధనలు ఇవే. మారేది ఏంటి అంటే దాని వెనకాత ఉన్నటువంటి భావనలు. కర్మకాండ ఏమీ మారదు, కర్మకాండ మార్చాల్సిన పనిలే. అందరూ కర్మకాండం చేస్తూనే ఉన్నారు, ఎవరు చేయలేదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి కుండలిని శక్తి ఎలా ఉంటుందో గుర్తించడానికి ఈ సంఘటన చెప్తున్నాను నేను, అది అర్థం చేసుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆయన కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అందరికీ తెలిసిన విషయమే, ఆయన పిలిస్తే పలుకుతుందని. ఆ రోజులలో కాశీ నుంచే చిన్న రామ విగ్రహాన్ని పూజ చేసేటటువంటి ఒక భక్తుడు వచ్చాడు అక్కడికి. నేరుగది విగ్రహమే, కానీ అతనికి ఆ విగ్రహం కాదు, అది రామ్ లాలా. లాలా అంటే చిన్నపిల్లని పిలుస్తాం ముందుగా మనం, పిల్లలు పిలిచేది రామ్ లాలా అని పేరు పెట్టుకున్నాడు అతను. అంటే ఆ విగ్రహానికి ఆయన పూజ చేస్తుంటే ఆయనకి విగ్రహం కాదు కనిపించేది. అక్కడ చిన్న కృష్ణుడు కనిపించినట్టే సూర్యదాస్కి ఆయనకి చిన్న రాముడు కనిపిస్తూ ఉండేవాడు. ఆడుకుంటూ ఉండేవాడు దక్షిణేశ్వరం అంతా తిరిగి. ఈయన ముక్కు తిప్పలు పెడుతూ ఉండేవాడు, ఈయన ఆ వెంట పరిగెడుతూ ఉండేవారు. చూసేవాళ్ళకి ఎలా ఉండేది, ఇది ఏం పిచ్చిరా, ఎవడు కనిపించేవాడు కదా, వాళ్ళకేం కనిపించేది కాదు. ఈయనకి మాత్రం ఆ కుర్రాడు పారిపోతున్నాడు, ఈయన పెట్టి తిండి తింటం లేదు. ఎవడికి, కాశీ నుంచి వచ్చినటువంటి ఆ రామభక్తుడికి చాలా గర్వంగా కూడా ఉండేది ఆయనకి. వాళ్ళు ఎల్లరి చూస్తుంటే మా పిల్లవాడు ఇంతల్లా తీశాడు, ఇవాళ టీపీ కార్డులు బదలగొట్టేశాడు, ఇవాళ టీవీ ధరించాడు, మనం ఎలా చెప్పుకుంటాం, మన పిల్లవాళ్ళ గురించి ఆయన కూడా చెప్పుకుంటూ ఉండేవాడు. ఇలా ఇవాళ ఈ చెట్టు తీశాడు, ఆ చెట్టు తీశాడు, అది చేశాడు, నన్ను ఇలా ముక్కు తిప్పలు తెచ్చాడు అని పొద్దున్న ఎప్పుడో ఆయన పూజ మొదలెట్టేవాడు. ఆ రామలాల పూజ, చిన్ని రాముడి యొక్క పూజ. ఇప్పుడు సాయంత్రం 4-5 ఈ అల్లరి అవుతాయి కదా, ఈ అల్లరి ఆగారు కదా, ఏమి పరిగెట్టడం అంతా అయ్యాక ఏదో పడుకోబెట్టేవాడు. దక్షిణేశ్వరం వచ్చాడు ఆ విగ్రహాన్ని తీసుకుని. ఇంక ఇతని దగ్గర కూర్చోడే ఆ రామలాల పోయి రామకృష్ణ పరమహంస ఒళ్ళోనూ రామకృష్ణ పరమహంస దగ్గర కూర్చున్నాడు. ఈయనకి ఒళ్ళు మండేది, లేచి ఇన్నాళ్ళ బట్టి నేను పూజిస్తే నువ్వు నా దగ్గర కూర్చోకుండా పోయి ఆయన దగ్గర కూర్చుంటావు ఏంటి అని. అంటే రోజు యుద్ధమే ఇంకా రామకృష్ణ పరమహంసకి ఆయనకి. రామకృష్ణ పరమహంస ఏమో ఆ రామలాలకి రామకృష్ణ పరమహంస కనిపించేవాడు, చెప్పేవాడు చిన్ని రాముడి పూరా నాయన వాడు గొడవ పెడుతున్నాడు, పోయి తినేసిరా అదే ఇక్కడే ఉంటా. చివరికి ఆయనకు ఉండు మండి, నేను పోతున్నాను ఉంటే అన్నాడు. కాశీ నుంచి వచ్చినట్టు రామకృష్ణ నేను రానంటాడు. వెళ్ళలేదు, రామకృష్ణ పరమహంస దగ్గర ఉండిపోయాడు. శక్తి దేవతల్ని కూడా మిమ్మల్తో ఆకర్షించుకునేటటువంటి శక్తి. అతను అన్ని రోజులు పూజలు చేసి ఆ రామ సాన్నిధ్యాన్ని నిరంతరం అనుభవిస్తున్నవాడు కూడా ఆఖరికి ఈ కుండలిని శక్తి ముందు ఆమె లేకపోయాడు. అదే అర్థం చేసుకోండి. దేవతా పూజలకి వాళ్ళ భక్తుల చరిత్ర నేను చదవమన్నది, ఆ 12 ఉంది, ఇందుకోసం చదవమన్నది. మీకు ఎంతో జ్ఞానం అందులో ఈ యాంగిల్లో చూస్తే తెలుస్తుంది మన లాజిక్ మనం ఎటు వెళ్తున్నాం. అంచేనా మన ప్రసాదాలు స్వీకరించేటటువంటి స్థాయికి. మనం ఎప్పుడు ప్రసాదం పెడితే అప్పుడు తినాలి భగవంతుడు. సూఫీజం పేరు మీద ఉంటారు మీరు, మన అద్వైత సిద్ధాంతాలలో ముస్లిం కంట్రీలో ఎలాగో మన భక్తి మన దేవాలయాలు ఇప్పుడు నేను చెప్తున్న కుండలి శక్తికి ఎంత తేడా ఉంది. అలాగే ముస్లిం కల్చర్లో వాళ్ళు చేస్తున్న ప్రస్తుత పూజలకి సూఫీజం చేసే పూజలకి కూడా అంత తేడా ఉంది. ఆ సూఫీజంలో ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటంటే భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు అన్నల్ హక్ అని పేరు దాన్ని. అలా అంటావా అని చెప్పి ఔరంగజేబ్ అనుకుంటా, ఔరంగజేబ్ కాలంలోనే జరిగిందనుకుంటా ఈ సూఫీజం సంఘటన. వాడిని తీసుకొచ్చారు సూఫీజం అంటే ముస్లింలో మనం అద్వైత సిద్ధాంతం సిస్తాద్వైతం అని చెప్తుంది అది లేదు, అది మామూలు మత ద్వేషాలే ఇంకా ఇంకా అందులో అర్థం ఏం లేదు. సూఫీజం అంటే మన అద్వైతమే, దానికి సూఫీజం అని పేరు పెట్టారు వాళ్ళు. మెహర్ బాబా అందులో స్పెషలైజ్ చేశాడు ఆ సూఫీజంలో. ఇంచేత అనల్ హక్ అని ఆలోచిస్తూ ఉండాడు. అనల్ హక్ అంటే ఆత్మ తప్ప ఇంకెవరూ లేరు, లేకపోతే నేనే భగవంతుణ్ణి. మరి ఆ కల్స్ లో నేనే భగవంతుణ్ణి అంటే అట ఒప్పుకోరుగా, ఒకడే భగవంతుడు, ఆ భగవంతుడి గురించి చెప్పేవాడు ఒకడే ప్రాఫెట్, ఇంకా మిగతావాడు చెప్పడానికి వెళ్ళలేదు, చెప్తే తల తీసేస్తాం. ఇంచేత అనల్ హక్ అనల్ హక్ అని తను ఆలోచిస్తూ ఉంటే ఓ చేయి తీశారు, ఆయన అనల్ హక్కే. రెండో చేయి తీశారు, అయినా అందనక్కే. రెండు కాళ్ళు తీశారు, అయినా అందనక్కే. చచ్చిపోయి పొడిచేశారు, అయినా అందన కంటూనే ఉంది ఆ శరీరం. అంటే ఈ కుండలిని జాగరణలో మీకు నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల ఏమర్థం అవుతుంది, మూడు కండిషన్స్ చెప్తాను. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత. ఈ మూడు మీ సొత్తు అవ్వాలి. కానీ ఇది ఒక రోజులో వెయిట్ లిఫ్టింగ్ అవ్వాలి అంటే మొన్న పుస్తకం ఇచ్చాడు ఆయన, ఒక వెయిట్ లిఫ్టింగ్ 1952 ఆయన ఇండియా తరఫు నుంచి గోల్డ్ మెడల్ సంపాదించినట్టు. ఎంత కష్టపడితే గోల్డ్ మెడల్ సంపాదించి ఉంటాడు ఆయన. నేను గోల్డ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ లో సంపాదించాలి ఇంటర్నేషనల్ లెవెల్ లో అంటే వస్తున్నాను, ఒక రోజు రెండు రోజుల్లో ఓ రెండు ఆసనాలు వేసేసి ఓ రెండు ప్రాణాయామాలు చేసేసి నాకు కూడా గోల్డ్ మెడల్ వచ్చేయాలి అంటే రాదు కదా. ఇంతక ఆ స్థాయికి ఎదగాలి మనం, మనం చేసేటటువంటి సాధనలు మళ్ళీ సర్వజ్ఞత్వం వైపు తీసుకెళ్తున్నాయా, మళ్ళీ సర్వవ్యాపకత్వం వైపు తీసుకెళ్తున్నాయా, సర్వసమర్థత వైపు తీసుకెళ్తున్నాయా. మీరు పూజ చేస్తున్నాను కనుక కొన్ని వస్తువులు మర్చిపోయాను, కొన్ని పనులు చేయటం మర్చిపోయాను, కుదరదు. మిగతా వాళ్ళు కూడా గుర్తు చేసుకుని చెప్పాలి. లారి మహాశయ దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఉండలేదు సరే, గురువులకి ఏముందని సరే అన్నాడు. ఒక కండిషన్, నువ్వు పురిటి గదిలో దీపం వెలుగుతూ ఉండాలి ఆ రోజు రాత్రి, చైన్ భర్త అయిపోయిన తర్వాత దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జ్యోతి వెలుగుతూ ఉండాలి అన్నాడు. అదే ఉంది తప్పనిసరిగా చేస్తా. కాలక్రమంలో ఒక ఆడపిల్ల పుట్టింది, ఆమెకి లారి మహాశయ చెప్పినట్టే జ్యోతి వెలిగించింది. 1 గంట 2 గంటలు అయింది, ఆవిడికి నిద్రొచ్చేసింది. కాపలా ఉండటానికి ఆ శిశువుని చూసుకోవడానికి ఆ దీపాన్ని చూసుకోవడానికి పెట్టినటువంటి ఆమెకి కూడా నిద్రొచ్చేసింది. సడన్ గా తలుపులు తెచ్చుకున్నాయి లారి మహాశయ వచ్చి దీపం ఆర్పడంలోని జాగ్రత్త సరిచేయలే, అర్థం చేసుకున్నా అక్కడ గురువు సరిచేయడు, వార్నింగ్ ఇస్తాడు. నిద్రపోతున్నారు వీళ్ళు, తలుపు తెచ్చుకొచ్చాడు, వచ్చినాడు దీపం వెలిగించొచ్చుగా, అంత కష్టపడి వచ్చినాడు వెలిగించాడు, వీళ్ళకి చెప్పాడు. తప్పుకొని లేచారు, కొడగట్టుకోతున్నటువంటి ఆ దీపాన్ని మళ్ళా వెలిగించారు. అంటే అంతగా బాధ్యత తీసుకోగలిగినటువంటి గురువు యొక్క శిష్యులు మీ బాధ్యతల్ని ఎంతగా నిర్వర్తించుకోవాలి, అది నిర్వర్తించుకోకపోతే కుండలిని జాగరణ జరగదు. నేను ఎంత గొప్పగా అయినా ఫిలాసఫీ చెప్పండి, ఏవైనా చెప్పండి, అందుకే ఈ మూడు ఉదాహరణలు కావాలని నేను చెప్పాను. నేను రైదాస్ నేను చెప్పుడు కుట్టడం పూర్తవలేదు కనుక వెళ్ళను. రామ్లాలా నువ్వు చాలా భక్తుడివే, ప్రత్యక్షం చేసుకున్నావు రాముణ్ణి, అయినా నీ దగ్గర ఉండను. నేను ఎవడు దగ్గర పోయి ఉన్నాడు రాముడు అంటే ఎవడో కూడా పట్టించుకున్నటువంటి కాళికాదేవి భక్తుడు అయినటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఉంటానన్నాడు. ఎలాంటి రామకృష్ణ పరమహంస, ఆయనకు ఒక ముగ్గుడు కావాల్సి వచ్చింది, సరే బజార్కి వెళ్ళి తీసుకొచ్చాడు. మట్టి ముగ్గుడు ఏదో దేదో ఇంకో అవసరం వచ్చింది, సరే తీసుకొచ్చాక నీళ్ళు పోసి చిల్లుంది కారుతుంది తిట్టాడు. కొంటున్నప్పుడు చూసుకో అక్కర్లేదా, భక్తుడు కనుక నువ్వు ఏది ఇచ్చిస్తాను తీసుకొచ్చేయలేదా, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదా, బాధ్యత 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 అది నిర్వర్తించలేని వ్యక్తులు కుండలి జాగరణ సాధనకి పనికిరారు. ఇది రిపీటెడ్ గా మీరు స్ట్రెస్ చేసుకోండి. మరి బాధ్యత నిర్వర్తిస్తున్నాను కనుక మాకు ఈ సాధన చేయడానికి టైం దొరకటం లేదే. మీరు బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా టైం దొరుకుతుంది. టైం దొరకటం లేదు అంటే మనం బాధ్యతలో ఎక్కడో లోటు చేశాము. ఇది బ్యాక్గ్రౌండ్ లో మనసులో ఉంచుకుని మన గోల్ మన లక్ష్యం మనం అందరం సర్వజ్ఞులు అవ్వాలి. ఇంతమంది భక్తుల చరిత్ర ఇప్పుడు చెప్పుకొచ్చాను కదా, వేరువేరు దేశ కాలాల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళు వేరువేరు మతానికి సంబంధించిన వాళ్ళు. రాబియా అని ఒక సూఫీ సెయింట్ స్త్రీ, అక్కడే హసన్ అని ఇంకో సూఫీ మాస్టర్ ఉండేవాడు. ఈయన ఊళ్ళో ఉండేవాడు, ఆవిడ అడవిలో ఉండేది. అప్పుడప్పుడు ఈయన ఆవిడ దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఆవిడ చుట్టూరు ఈ పక్షులు లేళ్లు సింహాలు ఇవన్నీ కూడా చుట్టూ జమూరుతూ ఉండేవే. రాబియా అనే ఆవిడ చుట్టూరా ఈయన వచ్చేసరికి అవి ఎగిరిపోతూ ఉండేవి. ఇదేంటమ్మా మరి నేను సూఫీనే నువ్వు సూఫీవే, అందులో నేను నీకంటే గొప్పవాడిని అని అందరూ అంటున్నారు, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు ఊళ్ళో, నీకు ఎవరు శిష్యులు లేరు, నువ్వు అడవిలో ఉన్నావు, మరి నన్ను చూసి ఈ పక్షులు అవి ఎగిరిపోతున్నాయి, మరి నేను లేనప్పుడు చూస్తానన్నా కదా నీ చుట్టూరా తిరుగుతున్నాయి, ఏమిటి కారణం అని అడిగింది. అంటే నువ్వేం తింటున్నావు అండి, ముస్లిం కంట్రీ వాటిలో మాంసాహారం అది నిషిద్ధం కాదు అది కారణం అని చెప్పింది. అంటే కుండలిని జాగరణ సాధనకి మీరు వెళ్తున్న కొద్దీ మొట్టమొదట మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆహారంలో మార్పు దానంతటా అది వస్తుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది మీరు మార్చేసుకుంటే నటన అవుతుంది. అది మీరు మార్చుకోకండి, మార్చుకుంటే జరిగే ప్రమాదం ఏం జరుగుతుంది అంటే ఓ ఆశ్రమంలో ఆవులు అవి లేని ఒక ఆశ్రమం, ఆవుని చూడనటువంటి ఒక శిష్యుడు గురువు గారిని ఆవు గురించి అడిగాడు. చెప్పాడు నాలుగు కాళ్ళు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, చెవులు ఉంటాయి, అవి ఉంటాయి, పొరుగు ఉంటుంది, పాలు ఇస్తుంది, పాలు తెల్లగా ఉంటాయి, ఆ పాలు తాగితే చాలా బలం వస్తుందని. సరే ఆవును వెతుక్కుంటూ బయలుదేరే ఊళ్ళోకి సాయంత్రం అయింది, మసక చీకటి పడుతుంది, మసక చీకటి పడుతుంది. ఇతను ఆవు ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒక ఆవు బొమ్మ ఉంది అక్కడ, ఆ ఆవు బొమ్మ ఉంది కనుక గొడవ పెట్టేయమని, ఆ ఆవు బొమ్మ ఉంది కనుక ఆ ఆవు బొమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఓహో ఇది ఆవు అని నిర్ధారణ చేసుకున్నాడు. మరి పాలు ఆ పక్క ఇంట్లో అప్పుడు ఏదో పెళ్ళు ఏదో ఉంది కాబోదు, దాన్ని వైట్ వాష్ చేయడానికి సున్నం బకెట్ అక్కడ ఉంది. సున్నం బకెట్ లో కూడా ఎలా ఉంటాయని కలగానే ఉంటాయి. సరే పాలు మా గురువు గారు చెప్పారు కదా చాలా బాగుంటుంది, ఆవు ఉంది ఆవు పాలు ఉందని చెప్పి ఆ సున్నం నీళ్లు తాగేశాడు. తర్వాత మంటెచ్చింది, పుస్తకాలు చదివి అనుభవం లేకుండా మనం కనుక సాధనలోకి వెళ్తే మంటలవి అంటూ నేను రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాకపోయేసరికి ఏమనిపిస్తుందంటే ఋషులు చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ తప్పు అని. ఎందుకంటే మీరేమీ మార్చక్కర్లే, సహజంగానే మారుతుంది. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నచ్చింది. కేవలము బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటం తప్ప మిగతా ఏమీ మీరు చేయక్కర్లేదు. బాధ్యతలు చేసుకుంటూ ఉండండి, చెప్పిన సాధనలు చేసుకుంటూ ఉండండి. జీవితంలో దానంతట అదే సూర్యుడు వస్తూ ఉంటే మెల్లిమెల్లిగా చీకట్లు ఎలా తొలగిపోతాయో మీ జీవితంలో కూడా ఆ అజ్ఞానాంధకారం తొలగిపోయి సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థత ఖచ్చితంగా ఉదయిస్తుంది. ఇక్కడ ప్రతి వాళ్ళకి అదే అనుభూతి. రబియా గురించి చెప్పినా, హసన్ గురించి చెప్పినా, అనర్హకి గురించి చెప్పినా, మీరాబాయి గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా పేర్లు అవుతే మారే కానీ వాళ్ళ జీవితాలలో మనం చెప్పుకునేటటువంటి చమత్కారాలు కానీ వాళ్ళ జీవితాలలో జరిగేటటువంటి సంఘటనలు కానీ ఏం మారుతున్నాయి. ఓట్లు పోసేసింది సక్కుబాయి అత్తగారు. హ్యూమన్లీ ఇంపాసిబుల్, ఒక రాత్రిలో అవన్నీ తంపడం అసంభవం. జరిగింది అసంభవాన్ని సంభవం చేయటం అనేది ప్రతి భక్తుడి జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది కదా. రామకృష్ణ పరమహంస మధురాబాయి, మధురా బాబు అంటే రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో ఏ ఆలయంలో ఉన్నాడో రాణి రాజమండ్రి దేవి కట్టించింది, దానికి ట్రస్టీ రాణి రాజమండ్రి దేవి అల్లుడు. మీ అమ్మ ఏదైనా చేయగలదా అని అడిగాడు. ఎందుకు చేయలేదండి? ప్రతి చెట్టు ఉంది కదా, దిగొస్తున్నారు వీటిలో. ఈ చెట్టు ఉంది కదా, తల పూలు పోసే నందువల్ల చెట్టు కాబోదని తల పూలు పోస్తుంది. ఈ చెట్టుకి ఎర్ర పూలు పూజించగలదా మీ అమ్మ? ఎందుకు పూజించలేదు? ఇఫ్ షీ వాంట్స్, నేను అడగను. ఇఫ్ షీ వాంట్స్, అమ్మకి అది ఇష్టం ఉంటే ఈ ఉంది తల పూలు ఎర్రగా మారు, నెక్స్ట్ డే ఎర్ర పూలు అద్దరిపోయాడు. అసంభవాన్ని సంభవం చేద్దాం, అది భారతదేశం యొక్క క్రైటీరియా. మన జీవితాలు, మన ఆధ్యాత్మిక సాధనలు అక్కడికి వెళ్ళాలి. మన జీవితాలు అలా మౌల్డ్ అవుతున్నాయా? ఇది ఒక రోజులో రాదు, అనేక జన్మ సంస్కృతి, జన్మ జన్మాంతరాలలో అర్జునుడికి అనుమానం వచ్చింది. ఈ సాధనల వల్ల నేను ఇటు ఇది పొందలేదు, పూర్తి కాదు చేసుకోలేకపోయినా పుణ్యని సాధన. అటేమో భౌతిక సుఖాల నుంచి దూరం అయిపోయాను, ఉభయప్రస్తుతం వచ్చింది కదా బాస్, బావా కాబోదు బావా అని అడుగుతాడు. ఖచ్చితంగా అది ఎప్పటికీ జరగదు. గదామి బుద్ధి సంయోగం, ఆ బుద్ధికి ఆ లింక్, ఆ బుద్ధికి ఆ లింకే ఇవాళ మనం చదవబోతున్నాం. పూర్వజన్మ ఎందుకు మీరే వచ్చి కూర్చున్నారు? విజయవాడలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూర్చోవచ్చు కదా. ఇక్కడ విషయాలు పూర్వజన్మ సంస్కారాలు అంటే అవి అవి వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని దానికి మనం కాస్త నీళ్లు ఎరువు అది పోసి పెంచుకుంటే టగటగటగటగ ఎదుగుతాం. పెంచుకోకపోతే ప్రకృతికి ఎప్పుడూ కూడా తొందర లేదు. లేజియెస్ట్ థింగ్ అనమాట ప్రకృతి. పరమ 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 ఎక్కడైనా లేజినెస్ కనిపిస్తుందంటే ప్రకృతిలో కనిపిస్తుంది. అంచేత సరే ఇంకో జన్మలో చూస్తున్నానే అనుకుంటుంది. అంచేత అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఏదో సత్యం ఉంది అని మనకే లోపల అంతరాత్మ చెప్తున్నది. పైకి మనకేం అర్థం అవుతుంది, అంతా ఒకలాగే ఉంటుంది ఎవరు చెప్పినా. కానీ మీ పూర్వజన్మ సంస్కారాల వల్ల, మీరు చేసినటువంటి ఇదివరకు సాధనల వల్ల అది క్లిక్ అవుతుంది. అక్కడ అప్పుడు మళ్ళీ ఒక సాధన మొదలెడతాడు యోగ భ్రష్టుడు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ. మరి ఇప్పుడు ఇంత జన్మలు పెట్టేటటువంటి సాధన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ 2.5 సంవత్సరాలు స్పెషల్ పెర్మిషన్, స్పెషల్ పెర్మిషన్ అంటే కంటే మన గొప్పదనం అది. అనేక మంది సాధకులు అనేక జన్మల నుంచి ఈ సాధనలు చేసుకుంటూ ఈ దేశకాల పరిస్థితుల్లో ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి పుట్టాం భూమి మీద నుంచి. సంసార తాపత్రంలో పడి, దాని మీద పడి, దీని మీద పడి మర్చిపోయాం. మర్చిపోవటం అనేది మనకే కాదు అందరికీ జరుగుతుంది. శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలో మనకు తెలుస్తుంది కదా, 16 ఏళ్ళ వరకు ఆయనకి ఏం తెలియదు, మామూలుగానే జీవించాడు. అందరు పిల్లలు ఎలా ఆడుకుంటూ పాడుతూ బతికారు, నేను అలా ఆడుకుంటూ పాడుకుంటూ బతికానంటాడు. హనుమంతుడు ఋషిముఖ పర్వతం మీద జీవించేవాడు, గొప్పవాడు కదా. మరి సముద్రాన్ని దాటేయగలడు, రాముడు పని హనుమంతుడు లేకపోతే జరగదని కదా మనం చెప్పుకుంటాం. మరి అంత గొప్పవాడు ఏం చేయగలిగాడు రాముడు రాకుండా, టైం అవు రాకుండా అడవిలో పడి కూర్చున్నాడు. దేవుడికి తెలియాలి ఎన్ని వేల సంవత్సరాలు అలా ఉన్నాడో. అప్పుడు వేల వేల సంవత్సరాలు కదా జీవించేవారు. సుగ్రీవుడు హనుమంతుడు ఋషిముఖ పర్వతం మీద కూర్చుంటే రాముడు వస్తూ ఉంటే వాళ్ళు ఎవరినో మనకి గూఢచారిగా పంపించాడేమో అని చెప్పి కింద దిగొస్తాడు హనుమంతుడు కనుక్కోవడానికి. ఒక్క స్పర్శ కలుసుకున్నారు ఇద్దరు. మామూలుగా పిరికి పండగా మామూలు కోతిగా జీవిస్తున్నటువంటి ఆ హనుమంతుడు ఏమైపోయాడు? ఇప్పటికీ కూడా జై హనుమాన్ సిరీస్ తీసే అంత లెవెల్లో, అది కూడా తీసేటోడు సంజయ్ ఖాన్. మనవాళ్ళు తీయలే, మనవాళ్ళకి అక్కర్లేదు. కానీ ఇందుకు చెప్తున్నాను అది, ఆ సంస్కారాలు సంజయ్ ఖాన్ లో ఉన్నాయేమో, టిప్పు సుల్తాన్ తీశాడు ఇది తీశాడు, కానీ అది ఇంకో ట్రాక్ లో వెళ్ళిపోతుంది. ఇవంతా ఎందుకు చెప్తున్నాను, సర్వజ్ఞత్వం అంటే నేను కళ్ళు మూసుకుని నా ఇంట్లో ఈ సూర్య నమస్కారాలు చేశాను, దత్త ప్రదక్షిణలు చేశాను అంటే కుదరదు. మీరు చేస్తున్నటువంటి ఈ సూర్య నమస్కారాలు, మీరు చేస్తున్నటువంటి ఈ దత్త ప్రదక్షిణలు సంసారంలో ఎలా ఉన్నాయి, భూమి మీద ప్రపంచంలో సర్వత్రా అవి ఏ విధంగా తన తరంగాలను, రిపుల్స్ ఆఫ్ రియాక్షన్, మీరు చేస్తున్న సాధనలు ఊరికే పోవండి. ఈ సంపూర్ణ సృష్టిలో వాటి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది, దాన్ని కూడా మీరు గమనించుకుంటూ ఉండండి. ఈ సంస్కారాలు ఈ 2.5 సంవత్సరాలలో అనేక వేల మందిలో మహావృక్షాలుగా మారుతాయి అని ఋషులు చెప్తున్నారు. ఆ మహావృక్షాలు మీరేనేమో, మర్చిపోకుండా ఉంటే, వదలకుండా ఉంటే, సాధనలో తీవ్రత మార్చకుండా ఉంటే ఈ రెండున్నర సంవత్సరాలలో మనం అందరం ఎదుర్కోవచ్చు. కానీ దీనికి కావలసినటువంటి మానసికమైనటువంటి స్థైర్యం మీరు తెచ్చుకోవాలి. నేను ఈ కారణం వల్ల చేయలేకపోయాను, చాలా సింపుల్, వంకలు పెట్టుకోకండి, చెయ్యండి అంతే. ఈ కారణం వల్ల చేయలేకపోయాను, పిల్లల వల్ల చేయలేకపోయాను, కాలేజీలో నాకు ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోయాను, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. నేను చేయలేకపోయాను అంటే అర్థం నాకు చేయాలని లేదు, వంకలు ఎందుకు పెట్టడం? చేయాలని లేదు కనుక చేయలేదు అంటే బెస్ట్, వంకలు పెట్టకండి. ఆ మానసికమైనటువంటి ఓపెన్ మైండ్ ఉంచుకుని నిన్న కుండలిని జాగరణకి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఫండమెంటల్ మౌలికమైనటువంటి ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం మనం. బాగా దాన్ని ఆచరణలోకి పెట్టుకోండి. మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞానికి నుంచి మూలాధారం. ఇక్కడ నేను ఒకడొక ప్రశ్న వేశాను, అది అందరికీ ఉపయోగిస్తుంది కనుక. ప్రశ్న ఏంటి అంటే, అనాహత చక్రం దగ్గర ఉన్న మాస్టారు సడన్ గా ఎవరో వచ్చారు, ఏం చేయాలి? మీరు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా మీరు కదిలే ముందు మూలాధారానికి వచ్చేయండి, ఏమీ అవ్వదు, నో ప్రాబ్లమ్స్. గబుక్కులు లేవకుండా మీరు సాధన చేసుకుంటున్నారు, ఏదో అనాహత దగ్గర ఉంది, మీరు తలుపు కొట్టారు, ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారు, మీరు ఆగండి అనకండి, అది కూడా గుర్తుంచుకోండి బాధ్యతలో. నేను సాధన చేస్తున్నాను కనుక ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. మీరు కరెక్ట్గా సాధన చేస్తే అసలు డిస్టర్బెన్స్ రాదు మీకు, ఆ టైంకి ఎవరు రావడానికి. అంచేత మనం డిస్టర్బ్ అయ్యామంటేనే అర్థం ఏంటి అంటే కరెక్ట్గా చేయటం లేదని. అంచేత దానికి అటెండ్ అయ్యి మళ్ళారండి. ఇది జాగ్రత్తగా సాధనలో ఇది చాలా పిచ్చి పిచ్చి నియమాలు మనం పెట్టుకుంటాం. కదలకూడదు, వెళ్ళకూడదు, చేయకూడదు, వినకూడదు, పాలవాడు వస్తాడు అప్పుడే పొద్దున్న వాళ్ళు తీసేసుకుని కూర్చోండి, అతడు తక్కువ పడుతూనే ఉంటాడు, మీరు డిస్టర్బ్ అవుతూనే ఉంటాడు, మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అలాగా చిన్న చిన్న విషయాలు, పూజలు చేస్తున్నారు, మధ్యలో లేవాల్సి వచ్చింది, లేచిపోయింది మా అమ్మ ఆగుతుంది. అమ్మ అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా ఉన్నటువంటి ఆవిడ ఆ వస్తున్న వాళ్ళలోనే ఉందేమో గుర్తించగలిగితే, అది కదా మనం గుర్తించాలి. అంచేత సాధన చాలా దుర్ఉపయోగం చేస్తాం మనం, అలవాటు పడిపోయాను దాన్ని. దానికి ఒక అందమైన పేరు పెట్టుకున్నాం సత్సంగం. ఏం చేస్తాం సత్సంగం మనకి ఏదో తెలుస్తే కదా, దాని గురించి మనం మాట్లాడతాను. గుర్తు గురువుల చరిత్ర చదువుకోండి, ఓకే, మీరు మాత్రం మీ కమెంట్స్ ఇవ్వకండి దాని మీద. అంతే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే భగవంతుడు తెలియాలి, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడో లేదు. అక్కడ మాత్రం పేజీలు నిండిపోతాయి, అక్కడ ఏమి రాసిందో అది మాత్రమే చదవండి. మీకు ఏం అర్థమవుతుందో నాకు ఇలా అర్థమవుతోంది అని సాధన పరంగా డిస్కస్ చేసుకోండి. ఇందాక నేను మీకు తీసుకొచ్చి చెప్పాను కదా రామకృష్ణ పరమహంస దాంట్లో, అది సాధనకి ఎలా ఉపయోగపడుతుందని చెప్పాను నేను. అందువేనా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో దత్త ప్రదక్షిణను మనం ఎలా ఉపయోగించుకుంటాం అర్థం చేసుకోండి. నిన్న యజ్ఞ విధానంలో రెండే రెండు విషయాలు చెప్పాను నేను మీకు. ఒకటి, మన జీవితాలు ద్వాదశ రాశులతో సంపర్కం పొంది ఉన్నాయి. బాహ్య జగత్తులో ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా ద్వాదశ రాశులు అలాగే ఉన్నాయి. ఈ గదిలో, ఈ క్షణంలో ఈ టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, జెమినీ టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, జీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కానీ ఆ ప్రోగ్రామ్స్ లో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో అనుకునే చెప్పి స్విచ్ ఆకాశంలో లేదు, చిన్న బాక్స్ లో ఉంది. ఆ బాక్స్ లో మీరు ఏ స్విచ్ నొక్కితే ఆకాశంలో ఉన్నటువంటి అది ఇక్కడ పలుకుతుంది, అర్థమైంది కదా. అలాగే ద్వాదశ రాశులలో మీరు ఏ రాశిని పలికించాలన్నా ఈ శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకు ఋషులది కనిపెట్టింది. ఋషులు మనకి ఏదో ఆరోగ్యం రావడానికో, పిల్లలు పుడతారా పుడతారా, లేకపోతే కష్టకాలం ఎన్నా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆ ద్వాదశ రాశి చక్రం మనకు అందివలే. మనకు కావలసినట్టు ఆ ద్వాదశ రాశుల్ని నియామకం చేయడానికి ఇచ్చారు. దశరథుడికి ఒకసారి ఒళ్ళు మండింది, రోహిణి నక్షత్రంలోకి శనిగారు ప్రవేశిస్తున్నారట. రోహిణి నక్షత్రంలోకి శనిగారు ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే 12 సంవత్సరాల పాటు అన్నకాలం వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది, కాతకాలు వచ్చేస్తే దేశం అంతా కూడా అన్నకాలం ఆగిపోతుంది. ప్రధాన వ్యక్తులు వెళ్ళిపోయాడు అక్కడికి. ప్రకటించినాడు అక్కడ. ఎన్నో రానివను రోహిణి నక్షత్రంలో కాస్తని కదగండి, మీరు యాచించకండి. మీరు స్విచ్ నొక్కితే ఇది వస్తుంది, రాకపోతే స్విచ్ తప్పు కదా. ఆ స్థితిలో మీరు మాట్లాడుకోండి, సాధన చేయండి తప్ప. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వాళ్ళకి అది ఇచ్చేసేవట, వీళ్ళకి ఇది ఇచ్చేసేవట, నాకు కూడా అది ఇవ్వకూడదా? వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో అది, అర్హత ఉంటే కదా ఇస్తాడు. అది చూసుకోండి, ఆ తేడా మనం తీసుకురావాలి సాధనలో. డోంట్ బెగ్, డిమాండ్. అంచేత ఆ ద్వాదశ రాశి చక్రం మన శరీరంలో ఎక్కడెక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయో నేను చెప్పాను నేను మీకు. దానికి సింబాలిజంగానే ఇటుకల గురించి చెప్పాను నేను. నా ఇటుకలు మీరందరూ మీలో పెట్టుకోండి, వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది. కానీ పెట్టిన రోజే మీరు ద్వాదశ రాశులు మేము మార్చేస్తాం మాస్టర్ అంటే అంత ఈజీగా మీరు మార్చలేరు. దానికి మీరు కష్టపడాల్సిందే. కానీ కష్టపడితే వచ్చే లాభాన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఎందుకు పనికిరాని చదువులకి మీరు ఇన్ని గంటలు ఇన్ని లక్షలు వేస్ట్ చేస్తున్నప్పుడు దీనికి ఎందుకు మీరు టైం ఇవ్వలేరు అంటే మీకు దేని మీద నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే మనం చేయగలిగేది ఏం లేదు కదా. ఇంకా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మాస్టర్ మాకు ధ్యానం కుదరటం లేదు, సినిమా హాల్కి వెళ్ళాను మాస్టర్, సినిమా చూడలేకపోయాను, అసలు మనస్సు పెట్టలేకపోయాను సినిమా మీద అని ఒక్కళ్ళు మూడు గంటలు చూస్తారు సినిమా. ఇంకా ఒక గంట ఉంటే బాగుంది అనిపిస్తుంది అంటే మరి అక్కడ ధ్యానం ఎలా కుదిరింది? ఇంట్రెస్ట్ ఉంది కనుక. ఇక్కడ ఎందుకు కుదరలేదు? ఇంట్రెస్ట్ లేదు కనుక. సింపుల్ లాజిక్, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. నేను చాలా ధ్యానం చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతాం. పరీక్షలప్పుడు ఈ పిల్లలే చాలా బాగా చదువుతారు, ఆడుకుంటున్న పిల్లల కారణం ఏంటి? పరీక్ష ఉంది. అలాగే మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోండి. ఈ ద్వాదశ రాశిలో నవగ్రహాలు ఎలాగ పెట్టబడి ఉంటాయో కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ఆ గ్రహాలు మన శరీరంలో ఎలా ఉంటాయో, మన వెన్నుపూస మీద ఎలా ఉంటాయో చెప్పుకున్నాం కదా. ఇంకా దాని మీదే మీరు తిప్పుకుంటూ ఉంటే ఈ విశాల విశ్వంలో జరిగేటటువంటి ప్రతిదాన్ని కూడా మీరు మీ శరీరంలోకి తీసుకొచ్చేయగలరు. ఈ విశాల విషయంలోనే కాకుండా ఇంకొంచెం మీరు సాధనని తీవ్రతరం చేసుకోగలిగితే, సాధన అంటే ఇదే, మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం. ఇంగ్లీష్ భాషలో మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఉండేవా 26 అక్షరాలే. నాకు తెలిసినంతవరకు 27 అక్షరం లేదు కొత్తగా మనం కనిపెడితే తల్లి. అలాగే ఇంతేనా మాస్టర్? ఇంతే. సంగీతం వేడే, ఓ బాలకు చూపిస్తున్న స్టైల్ వేరు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్టైల్ గా నాకు తెలియదు లేదు. సంగీతం గురించి చర్చ నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ అంతా కూడా ఊహాధిగతమైనవి, కరెక్ట్ కాదు. కానీ ఈ స్టైల్స్ అన్నీ ఎక్కడ ఐడెంటిటీలోనే మారుతున్నాయి. అలాగే మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం, ఇంతే. తిప్పుకుంటూ ఉండండి, చూడండి మీ మనస్సుని ఏమవుతుందో. సంవత్సరాలు తరబడి చేయండి, గంటలు తరబడి చేయండి రోజుకి. ఇది చెప్తూ దత్త ప్రదక్షిణాలకి మన జీవాత్మకి మధ్య సంబంధం ఎలా పెట్టుకోవాలి అనేటటువంటి ప్రశ్న ఒకటి అర్జునుడికి వచ్చింది. నువ్వు ఈ విషయం సూర్యుడికి చెప్పానంటున్నావు, కథలు చాలా మంది చెప్పగా విన్నాను నేను, కానీ ఇలాంటి కథలు చెప్పడం ఎవరూ వెళ్ళలేదు. సూర్యుడు ఎప్పుడో ఉన్నాడు అనాది కాదు. నువ్వేమో నా ముందే పుట్టావు, నువ్వు నాకంటే పెద్దవాడివి అయినా సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నువ్వు ఇప్పుడో వాడివే కదా. ఈ యోగ విద్యను నేను సూర్యుడికి చెప్పానని చెప్తే నన్ను నమ్మేమంటావా? డైరెక్ట్ గానే అడుగుతాడు, నన్ను ఎలా నమ్మమంటావు అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు, బహుని మీ ద్వితీతాన్ని జన్మాన్ని తెరచాడుతున్నాడు. ఆ ఒక్క సెంటెన్స్ మనకి ఎంత ధైర్యం ఇస్తుందో మనం అర్థం చేసుకోగలిగితే, బహుళమే వ్యతీతాన్ని జన్మాన్ని తరచాడుతున్నా, ధాన్యం వేద సర్వాన్ని నత్వం వేత్త పరంపర. నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలెత్తే ఉంటాడు. ఈ గురు శిష్య సంబంధం అంత అద్భుతమైనటువంటి సంబంధం. ఎప్పుడెప్పుడు శిష్యుడు ఉంటాడో అప్పుడప్పుడు గురువు కూడా ఉండాల్సిందే పక్కన. నేను కొలత నాణానికి బొమ్మా పురుషులాగే ఆ సంబంధం. అంచేత నువ్వు చాలా జన్మలెత్తావు, నేను చాలా జన్మలెత్తాను, ఇద్దరం కలిసి జన్మలెత్తాము, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీ గుర్తులేవన్నా.
ఆ దారి బట్టి వెళ్తున్నాం మనం. ఈ దత్త ప్రదక్షిణ మీరు కరెక్ట్గా చేస్తే ఆ స్థితికి వెళ్తానికి, ఆ స్థితికి వెళ్ళటానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ బొమ్మలో ఉంది. ఆ బొమ్మ ఇప్పుడు నేను నీగుతున్నాను. కొంచెం టెక్నికల్ వర్డ్స్ చాలా పడతాయి, మరి సహజమే కదా. అనేక జన్మల యొక్క రహస్యాలు మీకు తెలుసుకోవాలి అంటే మరి కష్టమైన భాష ఉపయోగించాల్సిన, ఎంత కష్టమైన భాష ఉపయోగిస్తే అంత గొప్ప సబ్జెక్ట్ అనమాట. అంచేత మీకు ఎంత అర్థం కాకుండా నేను చెప్పగలిగితే, మీకు అర్థం అయిపోయింది అనిపిస్తే నేను తప్పుగా చెప్పానమాట. మీకు అర్థం కాకుండా చెప్పాలి, నేను ట్రై చేస్తాను నేను మీకు అర్థం కాకుండా చెప్పడానికి. అయినా మీకు అర్థమైపోతే అది మీ పురుగుల సంస్కారం అనేది. సాధారణంగా మనం ఏడు గ్రహాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. మన శరీరంలో కూడా ఏడు చక్రాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. కింద నుంచి పైకి వెళ్దాం మనం. కనిపిస్తున్నది ఇది స్థూల అనుకుందాం, కింద ఉన్నది. దాని పైన ఉన్నది కామ, ఈ మధ్య ఉన్న ఖాళీ దాకా కామ మనస్సు. ఇది మన రెండు భాగాలు అవుతుంది, అరూప మనస్సు, అరూప మనస్సు. మనస్సు పైన ఇది గుర్తుంచుకోండి, ఇదే మీ వెలుపూస. ఇక్కడ నేను చెప్పిన విషయాలు విశాల అంతరిక్షంలో ఏమున్నాయో మీలోకి దింపుకోవాలి. మీరు దింపుకోవచ్చు మీ శరీరంలోకి, కానీ మీ శరీరం ద్వారా అది బయటకు వస్తున్నాయి, కానీ మీ శరీరంలోకి దిగటం లేదు అని గుర్తుంచుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, రేడియో టీవీ రావడంతో మనం చాలా విషయాలు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈటీవీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, జీబీరేడియో ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది, ఆకాశంలో స్విచ్ నొక్కాం. ఏమైంది, ఆకాశంలో ఉన్నటువంటి ఆ జీబీరేడియో ప్రోగ్రాము ఈ టీవీ గుండా బయటకు వస్తుంది. అలాగే మీరు ఏం స్విచ్ నొక్కితే అదే మీ ద్వారా బయటకు వస్తుంది, మీలో ఏం లేదు. అలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ మాట అలా వాడాల్సి వస్తుంది, మాటలో ఉన్నటువంటి ప్రాబ్లం అది. టీవీ ద్వారా ఆ ప్రోగ్రామ్ వస్తుంది, కానీ ఆ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో ట్రాన్స్మిట్ అవుతుంది. అది ఇక్కడ ఏం లేదు, టీవీలో బట్టలు కొట్టి ఏం కనిపించదు. అందుకే వీరబ్రహ్మణ్ గారి చరిత్రలో మనం చదువుతాం కదా, ఆ కక్క ఆయన భార్య కోసం పారేస్తాడు, ఏదా చక్రం అంటాడు, ఏమి ఎక్కడ ఏం కనిపించవు, ఇవి ఎక్కడున్నాయవి, అంతరిక్షంలో ఉంది. అంతరిక్షంలో అది లేకపోతే ఇది మీరు ఎంత పెద్దది పెట్టుకున్నా లాభం లే. అలాగా ఈ ఏడు తలాలు అంతరిక్షంలో ఉన్నటువంటి ఆది అనుపాదక ఆత్మ బుద్ధి మనస్సు కామ స్థూల, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఇవే మనలో ఉన్నటువంటి ఏడు చక్రాలు. మూలాధారం నుంచి సహస్రారం వరకు మీరు పైకి కిందకి స్విచ్ ఆన్ చేసుకోగలిగితే ఏ ప్లేన్కైనా వెళ్ళిపోవచ్చు మీరు. కానీ మీరెక్కడికి వెళ్ళరు, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. నేను చెప్పింది అలా అదే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు వెళ్ళారు ఎక్కడికి, మీ ద్వారా ఆ లోపం వస్తుంది. ఎలా అర్థమైందా, విజయవాడ స్టేషన్ ట్యూన్ చేశారు, మీరు విజయవాడలో ఉన్నారు. వైజాగ్ స్టేషన్ ట్యూన్ చేశారు, రేడియో ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. అందుకే చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా అన్ని చోట్లకి వెళ్ళినా మళ్ళీ అది అక్కడే ఉంటుంది, రేడియో అక్కడ ఉంటుంది. అంచేత మనం దీన్ని ఒక పొడుపు కథలా చెప్పుకోవచ్చు ఆత్మజ్ఞానానికి. ఎక్కడికి వెళ్ళాం మనం, ఇక్కడే ఉంటాం. కానీ ఇక్కడే ఆ రేడియోలోంచే బీబీసీ వస్తుంది. ఎన్ని ఇంటర్నేషనల్ గా మీరు ఏ లోకాల నుంచి ట్రాన్స్మిషన్ చేయించుకోగలిగితే ఆ లోకాల నుంచి వస్తుంది. రేపు భుజగ్రహం నుంచి ఏదైనా ట్రాన్స్మిషన్ మొదలైతే అనుకోండి, దాదా ఇక్కడ ఉన్న దాంట్లోకి ఖచ్చితంగా వస్తుంది. అది చేసుకోగలిగే ఆపరేటర్స్ ఈ శరీరం. సర్వ లోకాంతరలు ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని పట్టుకోగలిగేటటువంటి ఎబిలిటీ ఈ టీవీకి ఉంది, ఈ శరీరానికి ఉంది. అందుకు ఈ శరీరంలో పుట్టినా కూడా ఇంకా మనం చిన్న చిన్న వాటికే మనం జీవిస్తే చేసేదేముంది, అంత అద్భుతమైన శరీరం ఉంది, ఏం చేయగలిగాం మనం. ఇదా పుట్టాం, చచ్చాం, కొంత డబ్బు సంపాదించుకున్నామేమో, ఆ డబ్బుకి కూడా ఎంత ఏది ఉందో ఈ కాలానికి మనకు అర్థమవుతూనే ఉంది కదా. అదే ముఖ్యం అనుకుంటే మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనకి రాదు. కానీ మీకు అందరికీ కూడా మానవ శరీరం ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఏడు లోకాల్లోనూ తిరగలరు. మళ్లీ తిరగలరు అంటే మీకు డౌట్ వస్తుంది. మీరెక్కడికి వెళ్ళరు, అక్కడ విషయాలు ఇక్కడ పట్టుకోగలుగుతారు, ఇక్కడ విషయాలు అక్కడికి చెప్పగలుగుతారు. కమ్యూనికేషన్స్ లో డెవలప్మెంట్ ఈ కుండలి జాగరణ యొక్క రిఫ్లెక్షనే. అదే అర్థం చేసుకోండి, భౌతిక జగత్తులో ఏమి జరిగినా కూడా ఇక్కడ మార్పు జరుగుతేనే అక్కడ మార్పు జరుగుతుంది. అంచేత కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంతలాగా డెవలప్ అయిపోతుంది అంటేనే అర్థం ఏంటి అంటే కుండలిని జాగరణ జరిగిపోయింది అని. దాన్ని పట్టుకోండి మీరు. అందుకు అంత ధైర్యంగా అంత కాన్ఫిడెంట్ గా ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఇదివరకు ఋషుల కంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతారు అని అరవిందో చెప్తాడు, రామకృష్ణ పరమహంస చెప్తాడు, శ్రీనివాస శర్మ ఆచార్య చెప్తాడు. కానీ అది ఆయన ఏం చెప్తున్నాడో అవును వింటు. మొన్న కాకువాయిలో చెప్పాను కదా నేను గుడి ఓపెన్ చేసుకున్నప్పుడు, వెంకటేశ్వరం ఏమంటాడు, కొండల కొండలు ఉన్నాయా నా దగ్గర జ్ఞానం, ఆయన భాషలో చెప్పాడు. గొడవది అడిగాడు, ఒక 1 కోటి రూపాయలు కావాలి, ఏం చూసుకుంటా 1 కోటి రూపాయలు ఈ శరీరం అయిపోయాక ఎందుకు మందికి రావాలి. కానీ ఈ జ్ఞానం ఎన్ని జన్మల వరకు మీకు కంటిన్యూస్ గా ఉపయోగపడుతుందో కొంచెం అర్థం చేసుకుని, కొంచెం మీ మనస్సుని నచ్చ చెప్పుకుని, కొంచెం దీంట్లో రుచి కనుక మీరు కలగ చేసుకుంటే ఇంకా అదే లాగిస్తుంది మీకు. ఇంకా ఇది సహస్రారం, మన శరీరంలో ఉన్నటువంటి సహస్రారాన్ని మనం పట్టుకోగలిగితే ఆది తలానికి చేరుకుంటాం మనం. ఈ అవతారాన్ని భక్త సాంప్రదాయంలో ఆది గురువు అంటాం. ఆది తలంలో ఉన్నటువంటి గురుసత్త అనుపాదక, ఏ విధమైనటువంటి ఉపాధి లేనటువంటి స్థలం ఆది రాశిల పేరట్ల. స్థూల ప్లేన్ అంటే ఏది గురించి మనం చెప్తున్నామో మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మన భౌతిక శాస్త్రం, మన సైంటిస్టులు ఎంత అలుపులో అర్థమవుతుంది ఋషుల జ్ఞానం. చాలా చాలా అలుపులో మనం ఈ చీమా దోమ అంటేనే అసలు చీమా దోమ కూడా పనికిరాదు ఋషుల జ్ఞానం ముందు. ఇప్పుడున్న మహామహా మేధావులైన సైంటిస్టులు ఎందుకంటే మన స్థూల జగత్ గురించి మనకు అవగాహన ఉంది కదా. నేను చెప్పాను నేను స్థూల జగత్ గురించి అవగాహన ఉంది. స్థూల జగత్తు అంటే మీకు మహా అవుతే పృథ్వీ గురించి అవగాహన ఉంది మీకు అంటే ఎవరికి సైంటిస్టులు. కానీ ఆ సైంటిస్ట్ అందరికీ పూర్తి అవగాహన లేదు. మినరాలజిస్ట్కి భూమి దొరికే మినరల్స్ అన్నీ తెలిస్తే బాటనిస్ట్కి భూమి దొరికేటటువంటి చెట్ల గురించి తెలుసు. నిజంగా తెలుసా భూమి దొరికే అన్ని చెట్లు? డౌట్స్ లే, కొంత తెలుసు అంతే, చాలా కొంత తెలుసు. హిమాలయాల్లో ఉన్నటువంటి ఔషధాలు పేరే తెలియదు బాటనిస్ట్కి, అని వాడు పెద్ద సైంటిస్ట్. కానీ మనకి ఎంత తెలుసు భూమి మీద, మీకు అవగాహన వస్తుందా? ఒక బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ని సైన్స్ లో అసలు పేర్లే మనం చెప్పినాం. కానీ సైంటిస్ట్ ప్రతివాడు కూడా చాలా గొప్పవాడే, చాలా జ్ఞానం ఉంది స్థూల జగత్తులో అనుకుంటాడు వాడు. కానీ వీళ్ళకి మాత్రమే భూమి మీద ఉన్నటువంటి జ్ఞానంలో ఎంత తెలుసు? ఏం తెలీదు. కానీ ఋషికి భూమి మీద ఏముందో తెలియకపోవటమే కాకుండా, తెలియటమే కాకుండా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? తాత, మొదటి తాత జంషెడ్జీ తాత, ఇండియాని ఇండస్ట్రియలైజ్ చేయాలి, వివేకానంద మదన పెట్టుకుంటే ఏం చేస్తాను, మరి ఎక్కడ పెట్టాలి స్కిల్ సిటీ, నేను చెప్తాను రా అన్నాడు. జియాలజిస్ట్ కాదు ఆయన, స్టీల్ దాని గురించి వివేకానంద ఏం తెలుసు? వెళ్ళాడు ఇక్కడ పెట్టాలయా అన్నాడు. వివేకానంద శంకుస్థాపన చేశాడు స్టీల్ సిటీ. వాళ్ళ పిచ్చితనం వల్ల ఇప్పుడు ఏదైనా పాడవుతే పాడవాలి, కానీ భూమి లోపల ఏ ఖనిజం ఎక్కడుందో అది 10 లక్షణాలు కనుక మనం నేర్చుకుంటే ఏ సాధనం చేయకలే, మానసిక స్థితిలో ఉంటే మీకు మ్యాజిక్లు తెలుస్తాయి, యోగాలు తెలుస్తాయి, యోగ సిద్ధులు వస్తాయని అతన్ని దృష్టి చెప్పారు. అవి కూడా మీరు గుర్తుంచుకోండి. అదే గాయత్రి యొక్క 5 చేతులు, ఇటు 5 చేతులు, ఇటు 5 చేతులు అని చెప్పుకుంటూ ఉంటామే. మన చేతలు అలా ఉండాలి, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ 5 రకాలైనటువంటి యోగ సిద్ధులు ఇస్తాయి మీకు. అహింస, ఆ మానసిక స్థితిలో కనుక మీరు ఉంటే ఏ సాధన చేయక్కర్లేదు. అసలు సాధన గురించి మాట్లాడలేదు అసలు. అహింస సాధన చేయక్కర్లేదు, ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఉంటాయి అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే ఆవు సింహం కూడా మీ దగ్గరకు వచ్చి ఒకే చోట ఉంటాయి, ఒకే చోట జీవిస్తాయి. ప్రతి ఆధ్యాత్మిక రచయిత జీవితంలో చూడండి పావులు, ఎంత సత్యనారాయణ స్వామి ఆశ్రమాన్ని చేస్తున్నప్పుడు మెల్లో పావులను వేసుకున్నారని, మా గురువు గారు అడవిలోకి వెళ్తూ ఉంటే సింహాలోకి ఆయన పక్కనే పడుకున్నాయని, ఇలా అన్ని మనం చదువుతూనే ఉంటాం కదా. ఇదేంటి లేదు, అది గాయత్రి మంత్ర సాధన కానీ మీరేదో శ్రీనిజ జపం చేశారో తులసి దానివల్ల ఏం రాదు. ఇది అది చేస్తే ఈ మానసిక స్థితి లేకపోతే ఈ శుద్ధి రాదు. అహింస తత్ సన్నిధో వైరత్యాగ, అతని ముందు తత్ సన్నిధం అతను పక్క గడిపోతే మళ్ళా వైరత్యాగమే. దీనికి అద్భుతమైనటువంటి యోగికి ఉదాహరణ గాంధీ. కలకత్తాలో బ్రహ్మాండంగా వైలెన్స్ పొడిచేసి చచ్చిపోతున్నాడు హిందూ ముస్లిం ఎలా అప్పాలో అవడానికి తెలియటలే. పక్క పీనుగా ముసలాయన ఏముందో అయింది, శక్తి ఉందా దొరుకుతుందా అయింది, వెళ్ళి ముంచుందంటే తత్ సన్నిధం వైరుధ్యాల అది ప్రాక్టీస్ చేసుకోండి. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. మీరు అది రాకుండా మేము మారిపోతాం అనుకుంటే ఒక రాజుగారి కుమార్తెకి జ్యోతిష శాస్త్రజ్ఞులందరూ కలిసి ఏం చెప్పారంటే ఈవిడ అడుపు తింటుందన్నారు. రాజుగారికి సహజంగానే ఒళ్ళు మండుతుంది, నా కూతురు ఏంటి అడుపు తింటాయి అని ఒంటి స్తంభం మీద కట్టించాడు. ఆవిడ కావలసిన ఆట వస్తువులన్నీ ఇచ్చాడు. ఎవరు ఆమెను పలకరించడానికి వీల్లేదు, మాట్లాడకండి ఆ యువరానితో, మీరంతే ఆవిడ సేవ చేయండి వచ్చేసేయండి అంతే, మాట్లాడే ప్రసక్తి లేదు. ఏదండి మీసాలు తిప్పాడు రాజు, మీరు చెప్పారు కదా మా అమ్మాయి అడుగుతుంటుందని స్తంభం మేడ మీద యువరాజులా బతుకుతుండో వచ్చి అన్నాడు. ఇది చూద్దాం పడాలి అన్నారు. వీళ్ళందరూ రకరకాల పిండి వంటలు అవి తీసుకుని ఆవిడ దగ్గరికి పెట్టి తను తీసుకొచ్చి యువరాణి గారు ఏం చేశారు, ఒక బొమ్మ దగ్గరికి తీసుకెళ్లి సామాన్లు అంతా తీసుకెళ్లి నాకు కొంచెం అన్నం పెట్టవు అని అడుగుతుంటుంది. మానసిక స్థితి ఇచ్చే స్థిత తీసుకునే స్థిత అంతే. ఆ మానసిక స్థితి కావాలి అహింస అని అర్థమవుతుంది కదా. అహింస తర్వాత సత్యము ట్రూత్. ఈ ట్రూత్ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాం మనం కదా, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళమని మన ఋషులు ఎప్పుడూ చెప్పారు. సమత్వం యోగ ఉచ్యత బ్యాలెన్స్ స్టేట్ లో ఉండాలి. ఈ సత్యాన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే వివేకానంద 1900 పార్క్లో మీరు మా ఇండియన్స్ ని క్రిటిసైజ్ చేస్తారు ప్రాక్టికల్ కాదని. అన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాం మేము, మీరు ఆచరించరు. మీలో ఎవరికైనా దమ్ము ఉంటే 12 ఏళ్ళు అబద్ధం చెప్పడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి ట్రై చేయండి. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉండగలరు. మనకి చాలా మందికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. చాలా మందికి అలాంటి స్థితిలో మీరు 12 ఏళ్ళు ఉండగలిగితే 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేపు సూర్యుడు ఉదయించడు అంటే పాపం సూర్యుడు ఆగిపోతాడు. నిశ్చేసి చూడండి అండి. చాలా మంది ఋషులకు వాక్శుద్ధి ఉంటుందంట, మనం చాలా మంది మనుషులకి ఉందని చెప్తామని. అది యోగ సాధన వల్ల వచ్చేది కాదు, సత్యం వల్ల వస్తుంది అది. ఆ సత్యం వల్లే వృతం వేదాలు వస్తాయి. సత్యం ఆధ్యాయంత వరకు సత్యము, అహింస సత్యము, అస్థేయము. అస్థేయమంటే అర్థమవుతుంది, దొంగతనం చేయకుండా ఉంటే మన వస్తువు కానీ మనం ముట్టుకోకుండా ఉంటే భూమి లోపల ఉన్న నిధులు మీకు కంటికి కనిపిస్తాయని చెప్తాడు. అదే వివేకానంద చేసి చూపించిన అందుకే దగ్గరకు రావాల్సింది. వివేకానంద తన చోట మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టండి, ఇక్కడ చాలా అభివృద్ధిలోకి వస్తుంది, ఇక్కడ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పగలగడం ఎందుకంటే అస్థేయం. అలాగా సరే ఆ మానసిక స్థితుల గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందామని. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాతంజలి యోగ సూత్రాలలో దీని గురించి చాలా డీటెయిల్డ్ వర్ణన ఉంది, దాని గురించి చదువుకోండి. కానీ అది అవసరమే కనుక చెప్పాను నేను. ఎక్కడైపోతాం స్థూల జగత్తులో ఇప్పటికీ కూడా మినరాలజిస్టులు ఎక్కడ ఏమి ఎంత పరిమాణంలో దొరుకుతుందో చెప్పలేరు కదా. వివేకానంద చెప్పగలిగాడు, కానీ ఋషులు ఎక్కడి వరకు వెళ్ళగలరు? వెళ్ళండి అలాగ కాంతి 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 సంవత్సరాలు స్థూల జగత్తులో నేను చెప్పాను కదా, 3000 × 365 × 60 × 60 × 60 దూరంలో ఉన్నటువంటి లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి గ్రహంలో ఏముందో చెప్పలేదు. ఇక్కడి నుంచే చిన్న ఒప్పుకోటమే కదా,
ఈటీవీలో ఏ ప్రోగ్రామ్ వస్తుంది అంటే మనం ఏం అవస్థపడతాయి, ఆ స్విచ్ నొప్పితే చాలు మీ కంటి ముందు వస్తుంది. స్థూల జగత్తులో ఆ ఎక్స్ట్రీమ్, ఇటువైపు ఎక్స్ట్రీమ్ యూపీఎస్, సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు యూపీఎస్ ఎంత వచ్చినదో. ఆ న్యూక్లియస్ లో సైంటిస్ట్ ఇప్పటికీ 128 పార్టికల్స్ కనుక్కున్నారు, ఊహించలేదు. కానీ అది కూడా సరిపోదంటారు మన ఋషులు. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. గాయత్రి మహావిద్యాన్ని 3వ భాగం మీరు ఎప్పుడైనా చదివితే దాంట్లో గురువు గారు ఈ సూక్ష్మ జగత్ గురించి చాలా చెప్పారు. కానీ ఇది సూక్ష్మ జగత్ కాదు, స్థూల జగత్తే. అనువరణీయాన్ మహత్వమునీయాన్ ఇదంతా కూడా మీ మూలాధారంలో ఉంది. అందుకు చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 డైమెన్షనల్ వరల్డ్ కదా, 3 డైమెన్షనల్ వరల్డ్ అంటే అర్థమవుతుంది కదా. ఈ ఆయాన్ని 3 డైమెన్షనల్ వరల్డ్ అర్థమైనా మీకు అర్థమవుతే దాని గురించి వివరణ ఇచ్చి కాస్త కన్ఫ్యూజ్ చేయను. ఇవి కాకుండా 4th డైమెన్షనల్ వరల్డ్ లోకి వెళ్ళగలుగుతారు. 4 రేఖలు అని చెప్పుకుంటారు. అంటే ఏంటి, మనకి ఇక్కడ స్పేస్ ఉంది, ఆకాశం ఉంది, కాలం ఉంది. ఆకాశము కాలాన్ని అధిగమించగలిగేటటువంటి శక్తి మూలాధారం దగ్గర వస్తుంది, అది కూడా స్థూల జగత్తే అని చెప్తున్నారు ఋషులు. ఎంత జ్ఞానాన్ని మీ మూలాధారం దగ్గర చెప్పుకున్నారో చూసుకోండి. అదంతా అక్కడే ఉంది, మీరేమీ చేయక్కర్లేదు. నిన్న చెప్పిన సాధన, ప్రతిరోజు మీ మనస్సుని మూలాధారం మీద తెచ్చుకోండి. మళ్ళీ పైకి తీసుకెళ్ళారు ఆజ్ఞ వరకు, మళ్ళీ కిందకి అలా తీసుకొస్తూ ఉంటే ఆ రాపిడ్ ఉంది, ఆ ఫ్రిక్షన్. మనకి లైట్ ఎందుకు వెలుగుతుంది, సైకిల్స్ పర్ సెకండ్, ఆల్టర్నేటింగ్ కరెంట్. సెకండ్కి 50 సార్లు అటు ఇటు తిరిగేసరికి కరెంట్ వస్తుంది మనకి. ఇది అంతే సింపుల్ లాజిక్, అంతకంటే మీరేమీ శ్రమపడక్కర్లేదు. కానీ ఎంత పెద్ద విజ్ఞానం మీకు రావాలో తెలుసుకు చేయండి. చిన్న చిన్న మ్యాజిక్లు, ఇలా విభూతి వచ్చేసిందా, అలా నీళ్లతో దీపం వెలిగించగలిగా, నాన్ సెన్స్ అంటాడు శుద్ధిసై. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు. ఆయన చుట్టూ చాలా మంది భజన పదులు కూడా వచ్చారు. మా గురువు గారు, మా గురువు గారు, మా గురువు గారు. ఏంటి ఆయన గురువు గారు చేయగలిగేది, నీళ్ళ మీద నడవాళ్ళు పావలా అన్నాడు రామకృష్ణ పరమహంస. వస్తుంది కదా, నేల మీద నడవడానికి నువ్వు అంత కష్టపడ్డావు ఎందుకు, ఏవో పావులా ఇస్తే దాటం చేస్తాడు కదా, దానికి శుద్ధి కావాలా, దాని వెనకాత భజన చేయాలా. మన మానసిక స్థితి ఎంత నీచు అయిపోయిందో. ఇదేది మ్యాజిక్లు, అర్ధరహితమైనటువంటి మ్యాజిక్లు. కానీ అవి ఎంత ముఖ్యమో మనకి, మనమే చెప్పుకుంటాం చాలా గొప్ప అని. నేనే చెప్తాను అది చాలా గొప్ప అని చెప్పి ఇచ్చంటే అలవాటు పడిపోయినాం ఆ సామాజికమైనటువంటి ప్రెషర్కి. ఇంకా తీసుకోర జగత్తు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, మన జీవితాలు ఇక్కడే ఉన్నాయి. మణిపూరకంలో కూడా లేవు మన జీవితాలు, మూలాధారంలో ఉన్నాయి, స్వాధిష్టానంలో ఉన్నాయి. కొంచెము ఈ మనోమయ తలంలోకి వెళ్తాం, స్వరూప మనసులోకి వెళ్తాం, మనం ఈ పరిధిలో జీవిస్తున్నాం మనం. కానీ స్థూల జగత్తులోనే మన జీవితం ఎంత అల్పమో చూసుకోండి. సైంటిస్టుల గురించి చెప్పాను, వాళ్ళకేం తెలియదండి. ఇంకా మనకెంత తెలుసు, ఇది ఎంత అహంకారం మనకి. కామమయ జగత్తులో బిగ్ జీరో, సూక్ష్మ జగత్తులో మనకు మనుగడ లేదు, మనం జీవించలేము సూక్ష్మ శరీరాలతో. గురువు గారు 3వ హిమాలయాత్ర తర్వాత నేను సూక్ష్మ శరీరంతో వెళ్ళగలిగాను, సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకోగలిగాను అని చెప్పాడు ఆయన. ఆనందుడు, బుద్ధుడితో పాటు ఎప్పుడూ ఉండేవాడు, 24 గంటలు బుద్ధుడితోనే ఉండేవాడు. అతను ఒక కండిషన్ తీసుకున్నాడు, బుద్ధుడి దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్నాడు. ఏంటంటే, ఎప్పుడూ నేను నీతోనే ఉండాలి, నువ్వు చెప్పిన ప్రతి మాట వినాలి, నేను వినకుండా నువ్వు ఎవరికి ఏం చెప్పడానికి లేదు. వాళ్ళన్న ఆనందుడు బుద్ధుడు యొక్క కజిన్ బ్రదర్, వాళ్ళ కథనన్న కొడుకు అన్న. దీక్ష తీసుకునే ముందు, దీక్ష తీసుకుంటే ఇంకా నువ్వు చెప్పినట్టే నేను వినాలి కదా, ఇప్పుడు నేను అన్నని కదా, దీక్ష తీసుకోకముందు నీకు కండిషన్స్ పెడుతున్నాను అని ఈ కండిషన్స్ పెడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టే వినాలి, నా దగ్గరే ఉండాలి, నువ్వు నువ్వు చెప్పిందంతా నేను వినాలి. సరే, 87 నాడు పూర్ణిమ నాడు బుద్ధుడు తన శరీరాన్ని వదిలేస్తాడు. వదిలేట్టే ముందు బుద్ధుడు ఒక టెస్ట్ పెట్టాడు, నేను హిమాలయాలలో ఫలానా చోట సూక్ష్మ శరీరంతో శరీరం వదలగానే వెళ్తాను, మీలో ఎవరైనా నేర్చుకుని ఉంటే నేను చెప్పిన సాధనలు చేసి ఉంటే మీరు నన్ను అక్కడ కలవండి. ఆనందుడు బుద్ధుడితో పాటే ఉన్నాడు, చేతగాలేదు, ఏడుస్తాడు బుద్ధుడు కాలు మీద పడి శవం మీద.
నీతో పాటే ఉన్నాను, అంతమంది వెళ్ళిపోతున్నారు ప్రతి సూక్ష్మ జగత్తులో ఆ హిమాలయాల్లోకి రామశ్రీగా, నేను వెళ్ళలేకుండా ఉన్నాను. ఆ ఏడుపులో ఆ ఆవేదనలో వెళ్ళిపోతాడు. దాని గురించి తర్వాత చర్చించుకుందాం మనం. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇవంతా కూడా మీరు కూడా చేయగలరు. ఇది చేసుకుంటే ఇది ఏం చక్రం? ఇది స్వాదిష్టాల చక్రం. మీద కనుక మీరు ఆధిపత్యం ఇస్తే, ఆధిపత్యం ఇస్తారు. మీరు చేసేది ఏముంది? జేమిని నీవి రావాలంటే మీరు చేసేది ఏముంది? జేమిని శిక్షణ ఒక్కటే. కానీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఆ కనెక్షన్ ఎలా ఇవ్వటం అనేదే దత్త ప్రదక్షిణ. దాని తర్వాత ఇక్కడ ఇదేంటిది ఈ పైన అంతా కూడా ఇంకా ఆర్యానికి సంబంధించింది. ఆ పైన మనం ప్రస్తుతం పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందు అంతవరకు వెళ్తే మన జ్ఞానం తర్వాత ఆ పైన ఏముంటుందో ఆలోచిద్దాం. ఇంతవరకు స్పష్టంగా ఉంది కదా, ఇదో ఒక ప్లేన్, మనకు తెలియని ప్లేన్ ఏదో ఉంది. ఆ ప్లేన్ లో మూడు రకాలైనటువంటి చేతనత్వాలు పనిచేస్తూ ఉంటాయి అని విషయం చెప్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, శివుడు. స్త్రీ స్వరూపంలో పెట్టుకోవాలంటే బ్రాహ్మణి, వైష్ణవి, శాంతి. ఏదైనా పెట్టుకోండి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు, ఆ పాయింట్స్ మీకు అర్థమవుతే చాలు. ఈ మూడు పాయింట్స్ యొక్క కాంబినేషన్ ని గురువు అంటాం మనం. ఇద్దరు గురువు వీడు. ఇది ఏ శరీరంలో అయినా మీరు లాక్కోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టే ఈ టీవీ ప్రోగ్రామ్ ఒకటే వస్తుంది. ఎన్ని సెట్స్ ఉన్నాయో విజయవాడలోనే వేలల్లో ఉండుంటాయి సెట్స్. అన్ని వేల సెట్స్ లోనూ కూడా ఈ ప్రోగ్రామే వస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా గందరగోళం ఉంటే అన్ని వేల సెట్స్ లోనూ గందరగోళం ఎలా వస్తుందో, లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఎంత బాగుంటే అన్నిటి